మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మేధి వేదస్య మాణిస్తః శృతం మే మా ప్రహాసీః అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారమవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి.
ఐతరేయోపనిషత్ ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్. ఇందులో మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ యొక్క ఉపనిషత్తు చాలా విశిష్టమైనటువంటి ఉపనిషత్తు. ఇందులో ఇతర ఉపనిషత్తులో చెప్పనటువంటి విషయాలు కొన్ని చెప్పబడినాయి, కనుక దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ఉపనిషత్తుకి. ఉపనిషత్తులన్నీ కూడా రెండు సందేశాలను ఇస్తాయి మనకు. సందేశం అంటే మెసేజ్ అంటారు. అన్నీ ఉపనిషత్తులు ఇచ్చేది రెండే రెండు సందేశాలు, మరే భేదము ఉండదు. ఆ సందేశాలు ఏమిటంటే, మొదటిది బ్రహ్మసత్యం జగన్మిథ్యా అని. బ్రహ్మమే సత్యం, ఈ జగత్ అనేది మిథ్యా అనేది మొదటి సందేశం. రెండవ సందేశం జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జీవుడు బ్రహ్మమే వేరొకడు కాదు అనేది. న అపరః న పరః, జీవో బ్రహ్మైవ న పరః. ఈ యొక్క రెండు సందేశాలు అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటిది సందేశానికి ఒక ప్రక్రియ చెప్పబడింది. ప్రక్రియ అంటే పద్ధతి, బోధించే పద్ధతి. ఈ సందేశాన్ని ఇవ్వడానికి బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే మొదటి సందేశాన్ని ఇవ్వడానికి ఒక ప్రక్రియ ఉపయోగింపబడింది శాస్త్రం చేత. అదేవిధంగా జీవో బ్రహ్మైవ నాపరః అనే సందేశాన్ని ఇవ్వడానికి మరొక ప్రక్రియ ఉపయోగించబడింది. ప్రక్రియ అంటే పద్ధతి. మనకు ఆ సందేశం బోధపడాలంటే శాస్త్రం రెండు ప్రక్రియలను వాడుతుంది. రెండు సందేశాలకి రెండు ప్రక్రియలు. మొదటి సందేశం బ్రహ్మసత్యం జగన్మిథ్య, దానికి కార్యకారణ ప్రక్రియ అని ఉపయోగిస్తుంది శాస్త్రం. బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే సందేశానికి మనకు చెప్పాలి అంటే శాస్త్రం అంటే ఉపనిషత్తులు కార్యకారణ ప్రక్రియ పద్ధతిని ఉపయోగిస్తాయి. ఈ కార్యకారణ ప్రక్రియనే మరొక పేరుతో పిలవచ్చు. ఆ పేరు ఏమిటంటే సృష్టి ప్రక్రియ. సృష్టి ప్రక్రియ లేక అధ్యారోప ప్రక్రియ. అధ్యారోప ప్రక్రియ, అధ్యారోప అపవాద ప్రక్రియ, అధ్యారోప అపవాద ప్రక్రియ. ఈ మూడు పేర్లు, కార్యకారణ ప్రక్రియ కానీ, మరొక పేరు సృష్టి ప్రక్రియ కానీ, లేక అధ్యారోప అపవాద ప్రక్రియ, భిన్నమైన పేర్లు, అన్నీ ఒకటే అర్థం. ఈ ప్రక్రియ దేనికోసం? ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే సందేశాన్ని మనకు తెలియజేయడానికి. తర్వాత రెండవ సందేశానికి శాస్త్రం ఉపయోగించే ప్రక్రియ. రెండవ సందేశం ఏమిటి? అంతలోకి మర్చిపోలేదు కదా, జీవో బ్రహ్మైవ నాపరాహ, జీవుడే బ్రహ్మమని చెప్పడానికి మరొక ప్రక్రియ ఉపయోగించింది. ఆ ప్రక్రియని అనుప్రవేశం అంటాం. గృహప్రవేశంలాగా అనుప్రవేశం, అనుప్రవేశ ప్రక్రియ అన. కనుక ఈ రెండు పద్ధతుల ద్వారా మనకు బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరాహ అనే విషయాన్ని, ఈ రెండు సందేశాలని అన్ని ఉపనిషద్దు ఏకకంఠంతో మనకు వేదాంత డిండిమా అంటారు. చూసారా, వేదాంత డిండిమా ఏమిటండి సారం? ఉపనిషత్తుల సారం అంటే ఏముంది నాయన? బ్రహ్మమే సత్యం, ఈ చూసే జగత్తంతా కూడా మిథ్య, ఈ జీవుడు ఆ బ్రహ్మమే వేరు కాదు అన్నారు. ఇది ఇది తెలుసుకుంటే నువ్వు ముక్తుడివి అన్నారు. అదే సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఈ బ్రహ్మము ఎవరో కాదు నేనే, ఈ జీవుడు ఎవరో కాదు ఆ బ్రహ్మమే అని తెలుసుకోవడమే సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారమే మోక్షం, మోక్షమే ముక్తి, ముక్తే ఆత్మ సాక్షాత్కారం. అంటే ఆత్మజ్ఞానం. జీవాత్మనైన నేను పరమాత్మ కంటే వేరు కాదు అని తెలుసుకోవడమే ముక్తి, ఆత్మ సాక్షాత్కారము లేక మోక్షము. కనుక ముక్తిని కోరుకుండే వాళ్ళందరూ కూడా, మోక్షాన్ని కోరుకుండే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ప్రస్థానత్రయం చదవాలి అని చెప్పాను. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. ఇవి చదివితే మనకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ముక్తి కూడా వస్తుంది. అది ముక్తి అంటే బయటపడటం. దేని నుంచి బయటపడాలని కోరుకుంటారండి? కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటారు, దుఃఖాన్నించి బయటపడాలని కోరుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. కనుక ఇప్పుడు దుఃఖాన్నించి బయటపడాలి అంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఉపనిషత్తులు చదవాలి. ఉపనిషత్తులు చదవాలి అంటే మనకు అర్థం కావు, అవి గురువుగారు చెప్తే కానీ అర్థం కావు. కనుక గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారి దగ్గరికి వచ్చి చదువుకుంటేనే అర్థమవుతాయి. తర్వాత సంగతి ఎలా చదవాలి అంటే చాలా కాలం చదవాలి, శ్రద్ధగా చదవాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ హోంవర్క్ చేయాలి, వచ్చే ముందు చదువుకోవాలి, వెళ్ళిన తర్వాత చదువుకోవాలి. అలా చదివితే బాగా అర్థమవుతుంది, ఆత్మజ్ఞానం వస్తుంది, మోక్షం వస్తుంది. కనుక ఈ ప్రక్రియలు చాలా ముఖ్యం అన్నారు. ప్రక్రియలు చాలా ముఖ్యం. ముందు మొదటి ప్రక్రియ చూస్తాం, కార్యకారణ ప్రక్రియ అన్న. కార్యకారణ ప్రక్రియ అంటే అందులో ఏ సందేశం ఉన్నది? బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే సందేశం. ఇప్పుడు ఈ కార్యకారణ ప్రక్రియ ఆ సందేశాన్ని ఎట్లా ఇస్తుంది అని తెలుసుకోవాలి మనం. సందేశం ఇచ్చారండి, సందేశం ఈ పద్ధతి ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా ఇచ్చారన్నారు. ఈ ప్రక్రియ ఆ సందేశాన్ని ఎట్లా ఇస్తుందో తెలుసుకోవాలి కదా మరి, అవునా? ఈ ప్రక్రియ పద్ధతి బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే సందేశాన్ని ఎలా ఇస్తున్నది అని తెలుసుకోవాలి. జగత్ కార్యం, బ్రహ్మ కారణం. ఈ నువ్వు చూసే ఈ ప్రపంచం అంతా కూడా జగత్ కార్యం అంటే పుట్టినది. దీనికి కారణం ఎవరు అంటే బ్రహ్మ. బ్రహ్మ కారణం. దేని యొక్క? జగత్తు యొక్క కారణం. జగత్తు బ్రహ్మ కార్యం, బ్రహ్మ జగత్ కారణం. అర్థమవుతుందా ఈ రెండు మాటలు ఈజీగా? జగత్ బ్రహ్మ కార్యం, బ్రహ్మము నుంచి పుట్టినటువంటిది బ్రహ్మ కార్యం. బ్రహ్మ జగత్తుకి కారణం. కనుక బ్రహ్మ జగత్ కారణం, జగత్ బ్రహ్మ కార్యం. సరే, అయితే ఏమిటండి అన్నారు. ఇప్పుడు కారణం లక్షణం ఏమిటి? 4 లక్షణాలు ఉన్నాయి. కారణానికి 4 లక్షణాలు, కార్యానికి 4 లక్షణాలు. కారణం ఏకం, ఒక్కటే. కారణం ఒక్కటే. ఆభరణాలు ఎన్నో ఉంటాయి, బంగారం ఒక్కటే, ఏకం. కారణం ఎప్పుడు ఒక్కటే, దాని కార్యాలు అనేకంగా ఉంటాయి. కారణం ఒక్కటి, ఇది కారణం యొక్క మొదటి లక్షణం, ఏకం. రెండవ లక్షణం ఏమిటంటే సారం. కారణం అనేది సారం. సారం అంటే తెలుసు కదా, సారం అంటే సారం. మన తెలుగులో కూడా సారమే అంటారు కదా, ఆ సారం లేకపోతే ఏముందండి అందులో అంటారు. కనుక కారణం బ్రహ్మ ఈ జగత్తుకు కారణం అంటే సారం. నిత్యం, కారణం అనేది నిత్యం, ఎల్లప్పుడూ ఉంటుంది కారణం. నిత్యం, నిత్యం అంటే శాశ్వతంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది నిత్యం. మూడవ లక్షణం. నాలుగవ లక్షణం ఏమిటంటే సత్యం. కారణం ఎప్పుడూ సత్యము, మూడు కాలాలలో ఉండేటటువంటిది. సత్యం అంటే మూడు కాలముల యందు ఉండేటటువంటిదే సత్యం. కారణం అంటే ఏకం, సారం నిత్యం, సత్యం. ఇప్పుడు కార్యం అంటే క్వైట్ ఆపోజిట్, పూర్తి వ్యతిరేకం. కార్యం అనేకం, కార్యం అసారం, కార్యం అనిత్యం, కార్యం అసత్యం. కార్యం, కార్యములు అనేకములు. ఈ జగత్తుకి బ్రహ్మ కారణం, ఏకం బ్రహ్మ. అనేక జీవరాశులు, అనేక వస్తువులు, అనేక రూపాలు, అనేక నామాలు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. 33 కోట్ల దేవతలు, 84,000 కోట్ల జీవరాశులు, అనేకమే కదా. కనుక ఇవన్నీ కార్యం. ఈ ప్రపంచం అనేది పేరు, మరొక పేరు కార్యం. ఈ కార్యానికి, ఈ కార్యం అనేటువంటిది అనేకం, అనేక రకాలుగా కనిపిస్తున్నది. కనుక కార్యం అనేకం, కారణం ఏకం. కారణం సారం, కార్యం అసారం. అసారం అంటే దానికి సొంతంగా ఉండేటటువంటి శక్తి లేదు అని అర్థం. నాన్ సబ్స్టాన్షియాలిటీ, దేర్ ఈజ్ నో సబ్స్టాన్షియాలిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ ఫర్ ఇఫెక్ట్. ఈ పదం చెప్తే కొంచెం కష్టం అనిపిస్తుంది మనకు. బంగారం లేకుండా గొలుసు ఉంటుందా? గొలుసు అసారం. గొలుసు యొక్క సారం ఏమిటి? బంగారం. బంగారం తీసేస్తే గొలుసు అసారం. దానికంటూ ఒక ఉనికి లేదు బంగారం లేకుండా. బంగారం గొలుసు అంటే బాగా అర్థమవుతుంది మనకు. గొలుసు అసారం, కార్యం అది. దాని ఉనికి దేని మీద ఆధారపడింది? సారమైనటువంటి బంగారం మీద. అదేవిధంగా జగత్తు కార్యం, అసారం. దాని ఉనికి బ్రహ్మము మీద ఆధారపడింది, బ్రహ్మము సారం. చెరుకు గడలో చెరుకు రసం సారం. ఆ సారాన్ని తీసేయండి, చెక్క ఏముంటుంది? పిప్పి. ఈ ప్రపంచం కూడా అంతే. బ్రహ్మం అని సారాన్ని తీసేస్తే, ఆ చెరుకు రసంలో సారం తీసినట్టు ఈ జగత్ అంతా కూడా పిప్పి లాంటిదే అన్నారు. అది అసారం అంటే. ఇప్పుడు అర్థమైందా? ఇంకా మర్చిపోరు. సారం అసారం అనేది ఇంకా మర్చిపోలేరు. ఈ బ్రహ్మం అనేది నిత్యంగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ ఈ జగత్తు వస్తూ పోతూ ఉంటుంది. నామరూపాలు, మనుషులు, వ్యక్తులు, జీవరాశులు అన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. వీటికి నిత్యత్వం లేదు, శాశ్వతం కావు అవి. ఏ వస్తువైనా చూడండి ప్రపంచంలో, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, అనిత్యమే కదా. బ్రహ్మము నిత్యం, సత్యం కూడా. బ్రహ్మము ఈ యొక్క ప్రపంచం రావటానికి ముందు ఉన్నాడు, ఈ ప్రపంచం వచ్చిన తర్వాతనూ ఉన్నాడు. ప్రపంచం ప్రళయం వచ్చిన తర్వాత కూడా బ్రహ్మ ఉంటాడు. అది ఎలా అర్థం చేసుకోవాలి? చైను బంగారం దగ్గర పెట్టుకుంటే సరే, ఒక చైను చాలు. బంగారం ఏంటి? చైనే బంగారం కదా. చైను రాకముందు బంగారం ఉన్నది, చైను వచ్చిన తర్వాత బంగారం ఉన్నది, మళ్ళీ ఆ చైన్ గొలుసుని కరిగించిన తర్వాత కూడా బంగారం ఉంటుంది. అప్పుడు నిత్యమా కాదా? కనుక నిత్యంగా ఉండేది సత్యం, అనిత్యంగా ఉండేది సత్యం కాదు. కారణం బ్రహ్మ, సారం కనుక నిత్యం, నిత్యం కనుక సత్యం. బంగారం ఒక్కటే, అదే సారం. నిత్యంగా ఉంటుంది అది, ఆభరణాలు వచ్చినా రాకపోయినా అది ఎప్పుడూ ఉంటుంది. ఆభరణాలు వచ్చినా రాకపోయినా ఉంటున్నది కనుక అదే సత్యం. అదేవిధంగా బ్రహ్మమే ఈ జగత్తు రావడానికి ముందు ఉన్నాడు, వచ్చిన తర్వాతను ఉంటాడు, జగత్తు పోయిన తర్వాత కూడా ఉంటాడు. అది ఏకం సారం నిత్యం సత్యం, అనేకం అసారం అనిత్యం అసత్యం. ఈ అసత్యానికే మరొక పేరు మిథ్యా. ఈ అసత్యానికే మరొక పేరు మిథ్యా. ఎందుకండి అసత్యానికి మిథ్యా అని పేరు పెట్టారు అంటే, పెట్టాం ఎందుకంటే తెలుసా, అసత్యం అంటే అసలు లేకపోవడం కాదు, తుచ్ఛం కాదు. అసత్యం అంటే మిథ్యా అని ఎందుకన్నామంటే, మిథ్యా అంటే ఏమిటంటే ఆ ఒక పదార్థానికి అనుభూతికి తెలుస్తుంది, అది మనం అనుభవానికి ఉంటుంది, అనుభవానికి ఉంటుంది. దాంతో మీరు వ్యవహారం కూడా చేయొచ్చు, దానివల్ల ప్రయోజనము ఉంటుంది. అనుభవానికి ఉంటుంది, వ్యవహారం చేయొచ్చు దాంతో, ప్రయోజనము ఉంటుంది, కానీ వాస్తవంగా ఉండదు. అది మిథ్య అంటే. మిథ్య అంటే ఏమిటి? అనుభవానికి ఉంటుంది, వ్యవహారానికి ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, కానీ అది సత్యం కాదు. ఎలాగైతే మన నిద్రలో కలగనేటప్పుడు కలలో పదార్థాలు అనుభవానికి ఉంటాయి కదా, వ్యవహారం చేస్తాం కదా కలలో ఉన్న వ్యక్తులతో వస్తువులతో, కలలో ఉన్న వస్తువులు మనకు ప్రయోజనాన్ని ఇస్తాయి కదా. అనుభవానికి ఉన్నా కూడా, వ్యవహారం చేస్తున్నా కూడా, వాటి వల్ల ప్రయోజనం ఉన్నా కూడా అవి సత్యమా? అదేవిధంగా ఈ ప్రపంచంలో మీరు చూసే వస్తువులన్నీ కూడా, ఈ శరీరాలు, ఈ రూపాలు, పేర్లన్నీ కూడా అనుభవానికి చూస్తున్నాం, వ్యవహారం చేస్తున్నాం, వాటి వల్ల ప్రయోజనము ఉన్నది, కానీ సత్యం కాదు. అది మిథ్య అంటే ఇక్కడ, అది మిథ్య అంటారు దాన్ని. చూశారా, ఇప్పుడు ప్రపంచం మిథ్య, బ్రహ్మసత్యం జగన్ మిథ్య. చూసారా కార్యకారణ ప్రక్రియ మొదటి సందేశానికి ఎలా తీసుకెళ్లారు ఇప్పుడు మనల్ని. బ్రహ్మసత్యం జగన్ మిథ్య అనేది కార్యకారణ ప్రక్రియ ద్వారా తెలుస్తుంది. కారణం అనేది బ్రహ్మ, ఏకం సారం నిత్యం సత్యం, కార్యం అనేకం అసారం అనిత్యం అసత్యం. కనుక ఈ కార్యకారణ ప్రక్రియ ద్వారా బ్రహ్మ కారణం ఏకం సారం నిత్యం సత్యం అని తెలిసింది. ఆ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఈ జగత్తు అనేకంగా కనపడుతున్నా కూడా, అనేకంగా వ్యవహారాలు చేస్తున్నా కూడా, దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా, ఈ పుష్పం ఉంది, వాసన వస్తుంది, ప్రయోజనమే కదా. నీళ్లున్నాయి తాగుతున్నాం, ప్రయోజనమే కదా. ఆహారం ఉంది తింటున్నాం, ప్రయోజనమే కదా. ప్రయోజనం ఉన్నప్పటికీ అది పరమసత్యం కాదు, పరమసత్యం కాదు. జగత్ మిథ్యా కార్యత్వాత్ ఘటవత్. బ్రహ్మసత్యం జగన్ మిథ్యా కార్యత్వాత్ ఘటవత్. బ్రహ్మము సత్యము, జగత్ అసత్యము. ఎందుకంటే కార్యము కనుక, కార్యం అనేది అసత్యము. ఈ కుండలాగా, ఈ కుండ సత్యమా? కాదు. కనపడుతున్నది, అనుభవానికి ఉన్నది, వ్యవహారం చేస్తాం, ప్రతిసారి చేతులు పట్టుకొని చూపిస్తూ ఉంటాను, నీళ్లు తెచ్చుకుంటాం కావాలంటే, పాలు పోసుకుంటాం కావాలంటే వ్యవహారం చేస్తున్నాము, కుండ అనే పేరు ఉపయోగిస్తున్నాం, ప్రయోజనం కూడా ఉంది కదా. కానీ కుండ అనే పదార్థం ఉన్నదా? అనుభవానికి ఉన్నది మట్టే, వ్యవహారం చేస్తున్నది మట్టితోనే, ప్రయోజనాన్ని పొందుతున్నది మట్టి ద్వారానే. మట్టి కాకుండా కుండ అనే పదార్థం లేదు కనుక ఈ జగత్తు కూడా ఘటవత్ అన్నాం. చూసారా, కార్యకారణ ప్రక్రియ ద్వారా బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు. దీన్ని సృష్టి ప్రక్రియ అన్నాం. బ్రహ్మమే ఈ సృష్టికి కారణం. బ్రహ్మ నుంచి ఈ జగత్తు పుట్టినది సృష్టి ప్రక్రియ. అధ్యారోపం అపవాదం, బ్రహ్మ ద్వారా బ్రహ్మము మీద ఈ ప్రపంచము అధ్యారోపము చేయబడినది. అపవాదం జగన్మిథ్య, ఈ జగత్తు బ్రహ్మము మీద ఆరోపింపబడినదే కానీ నిజంగా వాస్తవంగా లేదు. అది కనపడుతున్నది నీకు, దానివల్ల ప్రయోజనం ఉన్నదనుకుంటున్నావు, వ్యవహారం చేస్తున్నావు, అది నిజం అనుకుంటున్నావు నువ్వు, కానీ అది నిజం కాదు. నిజం కాని దాన్ని నిజం అనుకుంటే, పాము లేని చోట తాడు చూసి పాము అనుకుంటే ఏమవుతుందండి? పాము లేని చోట తాడు చూసి పాము అనుకున్నామనుకోండి, మంద అంధకారంలో ఏమవుతుంది? భయపడతారు, చెమటలు పడుతుంది ఒళ్ళు, కేకలు వేస్తారు, ఆ భయం అంతా ఉంటుంది. ఈ ప్రపంచం కూడా మనం చూసే మనుషులు, బంధువులు, బాంధవ్యాలు, మనం ఉపయోగించే వస్తువులు, ఇవన్నీ సత్యం సత్యం అనుకుంటూ ఉంటే మనకు దిగులు, చింత, భయం అన్నీ ఏర్పడతాయి. తాపత్రయం, మూడు తాపాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మ తాపం, అది భౌతిక తాపం, అది దైవిక తాపం. ఈ తాపాలకు మనం తల్లడిల్లిపోతూ ఉంటాం. దిగులు చింతతో మనిషి కష్టపడుతూ ఉంటాడు. కనుక ఇది సృష్టి ప్రక్రియ ద్వారా, అధ్యారోప ప్రక్రియ ద్వారా, కార్యకారణ ప్రక్రియ ద్వారా. ఈ ప్రక్రియ నీకు అర్థం కావాలి అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు అర్థమైనట్లుంది, ఎంత ఆనందంగా ఉంది వింటుంటే, కానీ ఇది పరమసత్యం అని తెలియడానికి కొంత టైం పడుతుంది. ముందు వినాలి. ఇది శబ్దజ్ఞానం. మీరు వింటున్నారు, ఈ శబ్దాన్ని మీరు వింటున్నారు. ఇప్పుడు నేను చెప్పేది అర్థజ్ఞానం కావాలి బాగా. ఆ అర్థాన్ని మనం పొందాలి, పూర్తిగా పొందాలి. మనం చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం. కార్యకారణ ప్రక్రియ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి మళ్ళీ అంత ఫ్రెష్గా ఉంటాం, న్యూగా. అలా ఉంటే ప్రాబ్లం. గుర్తుంచుకోవాలి, ఎవరికైతే ఎల్ల వేళలా మనస్సులో ఈ యొక్క కార్యకారణ ప్రక్రియ, సృష్టి ప్రక్రియ, అధ్యారోప ప్రక్రియ, అపవాద ప్రక్రియ, అధ్యారోప అపవాద ప్రక్రియ జ్ఞాపకం ఉంటూ ఉంటుందో, ఆ వ్యక్తి త్వరగా ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య అని తెలుసుకుంటాడు, త్వరగా తెలుసుకుంటాడు. ఎంత తక్కువగా సమయాన్ని మనం మిగతా వాటికి ఇస్తూ, ఎంత ఎక్కువ సమయాన్ని దీనికి ఇస్తే అంత తొందరగా ఆ వ్యక్తి తెలుసుకుంటాడు. అంటే ప్రాపంచిక విషయాలకి సమయాన్ని తగ్గిస్తూ గ్రాడ్యువల్గా, ఆత్మ విషయానికి, శాస్త్ర విషయానికి అధిక సమయాన్ని ఎవరైతే ఇస్తారో త్వరగా. త్వరగా ఎప్పుడో ఇస్తానండి, 20 ఏళ్ళ తర్వాత అంటే ఏం ప్రయోజనం? ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ప్రయోజనం వస్తుంది. లేటుగా ఇచ్చామనుకోండి, ప్రయోజనం లేటుగా వస్తుంది. అది దుఃఖం పోవాలంటే మార్గం. సరే, రెండవ సందేశం, రెండవ ప్రక్రియ. ఇంతవరకు మొదటి సందేశం అయింది, మొదటి ప్రక్రియ అయింది. చూడండి, ఇంతవరకు ఈ విధంగా ఎప్పుడు చెప్పలేదు నేను. ఇన్ని ఉపనిషత్తులు చెప్పాను కానీ ఇలా చెప్పలేదు. ఎందుకంటే ఇలా చెప్పి అర్థం చేసుకోవాలంటే అన్ని ఉపనిషత్తులు చెప్తే కానీ ఇది అర్థం కాదు. మాండుక్యం అంతా ఏముంది? కార్యకారణ ప్రక్రియే కదా, అధ్యారోప అపవాదమే కదా. కనుక మాండుక్యం మీరు చదివారు కనుక ఇవన్నీ మీకు బాగా, ఇప్పుడు కరతలా మలకం చెప్తూ ఉంటే ఎంత చక్కగా ఆనందిస్తున్నారు. మరి ఇప్పుడు రెండవ ప్రక్రియకి వస్తాం. అనుప్రవేశము లేక ప్రవేశము, ఎంట్రీ అంటారు. ప్రవేశ రుసుము అంటుంటారు, చూసారా? ఎంట్రీ టికెట్. అట్లాగే ఇక్కడ ఒక ఎంట్రీ. మనం గృహప్రవేశం అయినట్లుగానే ఈ బ్రహ్మము ఈ యొక్క నామరూపాల యందు ప్రవేశిస్తాడట. అనుప్రవేశము అని అర్థం. పరమాత్మ నిర్గుణం బ్రహ్మ మాయాశక్తి ద్వారా మాయాసహితం బ్రహ్మమై, అంటే ఈశ్వరుడు, అంటే దేవుడు, అంటే భగవంతుడు ఈ శరీరములందు ప్రవేశిస్తాడు అన్నారు శాస్త్రం. అదే చెప్తున్నది. మొదటి మంత్రం ఏమిటో తెలుసా? అనుప్రవేశ. ఎంట్రీ. పరమాత్మ అంటే పరమాత్మ అనం మనం మామూలుగా దేవుడు అంటాం, భగవంతుడు అంటాం. ఈ భగవంతుడు ఎవరండి, దేవుడు ఎవరండి అంటే శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ మాయాశక్తిని ఉపయోగిస్తే ఆయనే ఈశ్వరుడు. మాయాసహితం బ్రహ్మ ఏవ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే జటాజూటధారి కాదు, పార్వతీ పరమేశ్వరుడని కాదు అర్థం. మనకు ఈశ్వరుడు అనగానే శివుడు గుర్తుకొస్తాడు, మహాశివరాత్రి గుర్తుకొస్తుంది. చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు, ఈశ్వర అంటే శాస్త్రంలో భగవంతుడు, దేవుడు. కనుక ఈ దేవుడని ఎవరైతే అంటున్నామో మనం, దేవుడు అందరిలో ఉన్నాడా లేదా? ఐతరేయ ఉపనిషత్తు చదవకముందే మనకు తెలుసు. ఏమని తెలుసు? దేవుడు అందరిలో ఉన్నాడు, భగవంతుడు అందరిలో ఉన్నాడు. అదే శాస్త్రం ఏముంటుంది, పరమాత్మ అందరిలో ఉన్నాడు అంటుంది. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడన్నా, దేవుడు ఉన్నాడన్నా, భగవంతుడు ఉన్నాడన్నా ఒక్కటే కనుక నేను పరమాత్మ అని వాడతాను. అర్థమైందే? నేను పరమాత్మ అనగానే మీరు ఎవరో అనుకోకూడదు, ఈ దేవుడు వేరు ఆ పరమాత్మ వేరు అనుకోకూడదని చెప్పి ఇంతసేపు చెప్పాను. ఎందుకంటే పరమాత్మ అలవాట్లేదు కదా మనకు, దేవుడు దేవుడు అంటే అలవాటు కనుక మీకు ఆ భ్రమ రాకుండా ఉండాలి మళ్ళీ ఇంకా ముందు. అందుకనే పరమాత్మే దేవుడు, దేవుడే భగవంతుడు, భగవంతుడే దేవుడు, భగవంతుడే పరమాత్మ. ఇప్పుడు పరమాత్మ అనుప్రవేశం చేస్తాడట, ఆ రెండవ ప్రక్రియ చెప్తుంది శాస్త్రం. ఎందుకు చెప్తోందండి అనుప్రవేశం? జీవో బ్రహ్మైవ నాపరాహ, జీవుడే బ్రహ్మము, మహావాక్యం అన్నమాట. జీవుడే బ్రహ్మము అని చెప్పడం మహావాక్యం, పరోక్షంగా మహావాక్యం చెప్తున్నది ఈ రెండో సందేశం. పరోక్షంగా మహావాక్యం తత్ త్వం అసి, ఆ పరమాత్ముడు నీవే, అది డైరెక్ట్గా చెప్పింది. ఇక్కడేం చెప్తోంది? బ్రహ్మ జీవుడే, జీవుడు బ్రహ్మ కంటే వేరు కాదు, మహావాక్యమా కాదా? కానీ ఎలా చెప్తోంది? పరోక్షంగా చెప్తోంది. నువ్వే ఆ బ్రహ్మం అని చెప్పకుండా బ్రహ్మం కంటే జీవుడు వేరు కాదు, పరోక్ష మహావాక్యం ఇండైరెక్ట్గా చెప్తోంది. అనుప్రవేశం చేశాడు ఎవరు? పరమాత్ముడు. ఏమండి అనుప్రవేశం చేస్తే ఎట్లా చేశాడు అన్నాడు. చిన్నగా నడుచుకుంటూ వచ్చాడా? మనం గృహములు ప్రవేశించినట్టుగా గృహప్రవేశంలాగా ఆయన కూడా అట్లా ప్రవేశించాడా అనే ప్రశ్న వస్తుంది కదా. ప్రవేశించినప్పుడు ఆయన ఏమైనా మారిపోయినాడా అంటే కాదు. ఆయన ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రవేశించాడో ఆయన పేరు జీవాత్ముడు అనే పేరు. త్యాగరాజుల వారు కీర్తనలో పరమాత్ముడు జీవాత్ముడు అని పాట పాడారు కీర్తన. జీవాత్ముడు ఎవరండి? ఇప్పుడు పరమాత్ముడే ఎప్పుడైతే ఈ శరీరంలో ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించగానే ఆ పరమాత్ముడికి మరొక పేరు జీవాత్ముడు. మరి ప్రవేశిస్తే ఆయన మారకుండా ఉన్నాడా? జీవాత్ముడు అయిపోగానే ఆయన మారిపోలేదా? పెద్ద పరమాత్మ చిన్న జీవాత్మ అయిపోయినాడే, మారిపోయినాడా? వికారం పొందాడా ఏదైనా అంటే ఏమీ పొందడు. ఏమి వికారం పొందకుండా, మార్పు చెందకుండా పేరు మాత్రం మార్చుకున్నాడు ఆయన. పరమాత్ముడే జీవాత్ముడు, జీవాత్ముడే పరమాత్ముడు. ఈ శరీరంలో మాత్రమే లభిస్తే జీవాత్ముడు, అన్ని శరీరాల్లో ఉన్న జీవాత్మలు కలిపితే పరమాత్ముడు. నీటి బిందువు అన్ని నీటి బిందువులు కలిపితే సముద్రం, సముద్రం పరమాత్మ లాంటిది, నీటి బిందువు జీవాత్మ లాంటిది. ఇప్పుడు ఆ సముద్ర నీరు, ఈ బిందువు నీరు ఒకటే కదండి, అవునా కాదా? వర్షం పడింది, బొట్లు బొట్లు పడుతున్నాయి, ఆ నీరే కదా ఈ నీరు. అదేవిధంగా ఆ పరమాత్ముడే జీవాత్మ రూపంలో ఇక్కడ ప్రవేశించాడు, మార్పు చెందకుండా అని అర్థం. ఎటువంటి మార్పు లేకుండా, అది ఎలా సాధ్యం అండి? మార్పు లేకుండా ఎలా? రెండు ఉదాహరణలు చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ చోటు ఉంది కదా హాల్లో, మనం ఏదైతే చోటు అంటామో శాస్త్రంలో దీన్ని ఆకాశం అంటాం. మనం ఆకాశం అనగానే పైన చూస్తాం, ఆకాశంలో పైన చూసేది మేఘాలు, అవి ఎందుకు పైన చూస్తామంటే చోటు బాగా విశాలంగా ఉంది, ఆ చోటే కదా ఈ చోటు, కనుక దీన్ని ఆకాశం అంటాం. ఇంక నుంచి మనం ఆకాశం అనగానే ఆ దృష్టి పోవాలి మనకు పైకి చూడటం, ఆకాశం అంటే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఆకాశంలోనే ఉన్నాం, చోటు, చోటుని ఆకాశం అంటారు, ఆకాశమే చోటు. ఈ హాలు రాకముందు ఈ చోటు ఉంది కదా ఆకాశం, ఈ హాలు వచ్చిన తర్వాత హాల్లో ఉన్న స్థలం, మనం ఇంకో పేరు చెప్పాలంటే స్థలం, ఈ స్థలం అనేది ఉంది చూసారా, ఇందులో ఏమైనా మార్పు ఉందా, ఏమైనా మార్పు చెందిందా? ఏం మార్పు చెందలేదు, అలాగే ఉన్నది, మార్పే చెందలేదు. హాల్ వచ్చింది పెద్దది చేయండి, హాల్ చిన్నది చేయండి, మరిన్ని రూములు కట్టండి, కానీ చోటు స్థలం ఆకాశం మారదు. వికారం చెందకుండా ప్రవేశించిందా లేదా? ప్రవేశించిందా? నిజంగా ప్రవేశించినట్లుగా. కనుక మీరు ఇంట్లో ప్రవేశించగానే ఏమిటండి ఉపయోగించుకుంటున్నారు, గోడలు ఉపయోగించుకుంటారా, స్థలాన్ని ఉపయోగించుకుంటారా? స్థలాన్ని ఉపయోగించుకుంటారు. స్థలానికి విలువ ఎక్కువ, గోడలకు విలువ ఎక్కువ? స్క్వేర్ ఫీట్ ఎంత అండి అంటాడు, గోడ ఎంత అండి అని అడగడు, స్క్వేర్ ఫీట్ ఎంత అంటాడు. స్థలానికి ఎక్కువ విలువ, స్థలాన్ని ఉపయోగించుకుంటున్నాం. మనం ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు? చోట్లోనే కూర్చున్నాం, స్థలంలో కూర్చున్నాం, ఆకాశంలో కూర్చున్నాం. మార్పు చెందింది అది. మళ్ళీ ఇది తీసేసి 100 సంవత్సరాల తర్వాత ఈ హాలు తీసేసి మళ్ళీ ఇంకొక ఇల్లు వస్తుంది అనుకోండి ఇక్కడ, అప్పుడు ఈ చోట్ల ఏమైనా మార్పు ఉంటుందా? ఇదే చోటుని మళ్ళీ ఉపయోగించుకుంటారు. ఇది హాలు రాగానే హాల్ స్పేస్ అంటాం, హాల్లో ఉన్న చోటు అంటాం. ఇప్పుడు ఈ కుండలో ఉన్న చోటు పాట్ స్పేస్ అంటారు, కుండలో స్థలం చోటు ఉన్నది, ఆకాశం ఉన్నది. ఇందులో ఈ కుండ వల్ల ఇది చిన్నదిగా కనపడుతున్నది, హాలు వల్ల ఇది పెద్దదిగా కనపడుతుంది, కానీ దాంట్లో చోటులో ఆకాశంలో పెద్ద చిన్న అని లేదు, పెద్ద చోటని చిన్న చోటని. ఈ చిన్న పెద్ద అనేది దేనివల్ల వచ్చింది? ఈ ఉపాధి, కుండ వల్ల హాలు వల్ల వచ్చింది. అవునా? కనుక ఆకాశం మార్పు చెందకుండా ఉన్నదా లేదా? అదేవిధంగా పరమాత్మ కూడా అంతే. ఇది కూడా మనం ఒప్పుకోకపోతే, ఇంకా అర్థం కాలేదనుకుంటే, మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు కళ వస్తుంది, కళ మన నుంచే వస్తుంది కదా, నేనే కదా కళ సృష్టికర్తని. కళను ఎవరండి సృష్టిస్తారు? ఎవరైనా బాస్ ఉన్నాడా పైన సృష్టి చేయడానికి? నేనే నిద్రలోకి జారిపోగానే, జారటమే కదా నిద్రలోకి జారటం అంటే ఇప్పుడు తెలుసా? ఎందుకు నిద్రలోకి జారటం అన్నారు తెలుసా మీకు? అసలు చెప్పనా? జారటం అనేది ఎప్పుడు జరుగుతుంది మనకు తెలియకుండా జారిపడతాం. మొదట ప్లాన్ లేకుండా అనుకోకుండా జారిపడతాం. నిద్రకు కూడా ప్లాన్, ఇప్పుడు నేను నిద్రలోకి పోతున్నా అనుకుంటారా? అది జారటం అంటే, నిద్రలోకి జారటం అంటారు. చూసారా? ఎప్పుడు చెప్పాలా నీ మాట, ఇప్పుడే చెప్తున్నాను ఈరోజే. నిద్రలోకి జారటం ఏమిటండి అంటే, ఆ జారుడు బండి ఉంటుంది చూసారా, ఇంకా మీ ప్రయత్నం ఏముండదు అక్కడ కూర్చున్నారంటే, వద్దు నేను మళ్ళీ ఆగుతానంటే మధ్యలో ఆగలేరు ఇంకా, అది అలా. దానికి అందుకే జారుడు బండ అని పేరు. ఎప్పుడన్నా కూర్చున్నారా దాని మీద? దాని మీద కూర్చొని ప్లాన్ వచ్చారంటే ఇంకా మధ్యలో ఆగగలరా? 100 అయినా 106 అయినా కింద ఉండాల్సిందే. అది జారటం అంటే. ఇప్పుడు నిద్రలోకి జారంగానే కళ ఎవరండి సృష్టించాడు? నేనే సృష్టించాను. ఇప్పుడు ఆ కళలో కలగనేవాడు వచ్చాడు, కలగనేవాడు కళలో పదార్థాలు చూస్తున్నాడు, అన్ని రకాల వస్తువులు చూస్తున్నాడు కళలో, ఒక్క వస్తువు బయట నుంచి రాలేదు, రకరకాల పదార్థాలు, వస్తువులు, ఆహారాలు, గులాబ్ జాములు, రసగుల్లాలు అన్నీ తింటూ, పొంగల్ ఎప్పుడో వారం తర్వాత వచ్చే పొంగల్ ఇప్పుడే తింటున్నాడు వీడు, ఇవన్నీ చూస్తున్నాడు కళలు. ఇప్పుడు చెప్పండి, ఈ కళకనే వ్యక్తి ఈ యొక్క జాగ్రత్ పురుషుడి నుంచే కదా కళ వచ్చింది, ఈ వ్యక్తి ఆ కళకనేవాడు, ఆ కళగనేవాడు కళలో కళను చూస్తున్నవాడు ఈ జాగ్రత్ పురుషుడు కంటే వేరా? కళలో కళను చూస్తున్నవాడు ఈ కలను సృష్టించినటువంటి జాగ్రత్ పురుషుడి కంటే, అంటే జాగ్రత్ పురుషుడు అంటే ఏ వ్యక్తి అయితే నిద్రలోకి జారాడో వాడే కదా జాగ్రత్త పురుషుడు. మెలకువ నుంచి నిద్రలోకి జారాడండి, ఈ మెలకువ ఉన్న పురుషుడే కదా ఆ యొక్క స్వప్న పురుషుడుగా మారాడు. స్వప్నం అంటే కల, స్వప్న పురుషుడిగా మారి స్వప్న పదార్థాలు చూస్తున్నాడు. ఈ స్వప్న పదార్థాలు, ఈ స్వప్న పురుషుడు ఈ యొక్క జాగ్రత్త పురుషుడు కంటే వేరా, వేరు కాదు కదా. రెండో పాయింట్, ఈ జాగ్రత్త పురుషుడు నిజంగా మారాడా? కలలో నిప్పు చూశాడు, నీళ్లు చూశాడు, అన్ని పదార్థాలు చూశాడు, ఒక్క పదార్థమైనా ఉన్నదా నిజంగా? లేదు. మరి అవన్నీ ఇతనే కదా అలా మారాడు, ఏమైనా మార్పు చెందాడా నిజంగా? కలలో నుంచి బయటికి రాగానే కొండ మీదే ఉన్నట్టు కల వచ్చిందండి, కలలో నుంచి లేవగానే మంచం మీద ఉన్నారు, తిరుపతిలో ఉన్నానని చెప్పి కల వచ్చింది, కరెక్ట్గా మెళుకు వచ్చింది. తిరుపతిలో ఉంటానా మన ఇంట్లో రూమ్లో ఉంటామా? ఇంట్లో ఉంటా. మార్పు ఏం లేదు కదా, వికారం ఏం లేదు కదా, ఎలా సాధ్యమైందండి? ఈ వ్యక్తి జాగ్రత్త పురుషుడికి అంటే వేకింగ్ పర్సన్. మాండుక్య లాంగ్వేజ్లో ఎవరు జాగ్రత్త పురుషుడు? నేను చెప్పాను మాండుక్య లాంగ్వేజ్లో విశ్వహ. ఈ విశ్వడే తైజసుడిగా మారాడు. విశ్వడు తైజసుడు వేరా? కాదు. ఎందుకంటే మాండుక్య మర్చిపోకూడదని చెప్పి అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటా. అదేవిధంగా పరమాత్ముడు ఈ జీవాత్ముడిగా వ్యక్తమవుతున్నాడు అంటే మార్పు చెందక్కర్లేదు. నువ్వు ఎలా మార్పు చెందకుండా ఉన్నావో అదేవిధంగా మళ్ళీ మామూలుగానే ఉన్నావు కదా కలలో నుంచి బయటికి రాగానే. మళ్ళీ రోజు కలకంటున్నావు, రోజు బయటకు వస్తున్నావు. ఈ పరమాత్మ కూడా అంతే, జీవాత్మగా వ్యక్తమవుతాడు మారకుండా. అర్థమైందా? అది విషయం ఇక్కడ. అనుప్రవేశం అంటే అది. ఇప్పుడు పరమాత్ముడే జీవాత్ముడా కాదా? జీవో బ్రహ్మ ఇవ నా పరాహ. చూసారు అనుప్రవేశ శృతి అంటే, అనుప్రవేశ శృతి అంటారు దీన్ని. శృతి వాక్యం ఎక్కడైతే అనుప్రవేశాన్ని గురించి మాట్లాడుతుందో దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? పరమాత్ముడే జీవాత్ముడి రూపంలో కనపడుతున్నాడు కానీ జీవాత్ముడు ఎవరో కాదు, ఈ శరీరంలో ఉన్నది ఆ పరమాత్ముడే. మన ఇంట్లో ఉన్న చోటు ఆ చోట కాదా? మన ఇంట్లో ఉన్న చోటు వేరండి, బయట ఉన్న చోటు వేరంటారా? అంతటా ఉన్న ఆకాశమే ఇక్కడ ఉన్నది, అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు, ఆ పరమాత్ముడే ఈ జీవాత్ముడు, ఈ జీవాత్ముడే ఆ పరమాత్ముడు. ఇది మహావాక్యం. అనుప్రవేశ ప్రక్రియ ద్వారా జీవో బ్రహ్మైవ నాపరహ అనే రెండవ సందేశాన్ని మనకు శాస్త్రం అందిస్తుంది. ఇప్పుడు రెండు సందేశాలు, రెండు ప్రక్రియలు. ఇప్పుడు ఈ అనుప్రవేశ శృతితో స్టార్ట్ అవుతుంది ఉపనిషత్తు. అది విషయం. ఈ ఉపనిషత్తు మొదలవుతుంది దేనితో అంటే ఈ రెండవ ప్రక్రియతో మొదలవుతుంది. మొదటి అధ్యాయంలో, మొదటి ఖండంలో అనుప్రవేశం చెప్పి రెండు మూడు ఖండాలలో, అంటే సెక్షన్ అంటారు, ఒకటో అధ్యాయానికి మూడు సెక్షన్లు ఉన్నాయండి, మూడు ఖండాలు ఉన్నాయి, మూడు భాగాలు. ఒకటో అధ్యాయంలో ఒకటి రెండేమో బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్తుంది. ఒకటో అధ్యాయంలో మూడవ భాగంలో జీవో బ్రహ్మైవ నాపరాహ అని చెప్తుంది. అది విషయం. మొదటి అధ్యాయంలో ఒకటి రెండు భాగాలేమో బ్రహ్మసత్యం జగన్మిథ్య అని చెప్తుంది. మూడవ భాగంలో, అంటే మొదటి అధ్యాయంలో మూడవ భాగంలో జీవో బ్రహ్మైవ నాపరాహ అని చెప్తుంది. ఈ యొక్క ఐతరేయ ఉపనిషత్తులో మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఈ మూడు అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో మూడు భాగాలు ఉన్నాయి, రెండవ అధ్యాయంలో ఒక భాగం, నాలుగవ అధ్యాయంలో ఒక భాగం. అది కనుక ఇప్పుడు మనం మొదటి మంత్రంకి మొదలుపెట్టాలి. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకొని మంత్రంలోకి పెడతాం. ఇంతవరకు కథ అంతా బాగుంది కదా, బాగుందా? కానీ ఒక విచారకరమైన విషయం ఏమిటంటే, ఆ పరమాత్ముడు ఈ జీవాత్ముడిగా ప్రవేశించగానే తాను పరమాత్ముడినని మరిచిపోయినాడు. ఎలాగైతే ఈ జాగ్రత్త పురుషుడు కళ కనేటప్పుడు నేనే ఈ కళ సృష్టి చేశాను, నాలో నుంచే వచ్చింది ఈ కళ, ఇది నాకంటే వేరు కాదని మర్చిపోయినాడా లేదా? మర్చిపోయి బాధపడ్డాడా లేదా? కళలో పర్సు పోగొట్టుకున్నాడు, పెట్టె పోగొట్టుకున్నాడు, టికెట్ దొరకలేదు, ట్రైన్ అందలేదు, ఇవన్నీ కష్టాలు పడ్డాడా లేదా? కష్టాలు పడుతున్నప్పుడు పోని తెలుసుకున్నాడు ఇదంతా కళే, ఇది నిజం కాదు అని తెలుసుకున్నాడా? ఏమన్నా ఏం లేదు, నిజం అనుకున్నాడు కళని, కళలో బాధపడ్డాడు. అంటే ఈ కళ సృష్టించిన వాడే కళను నేనే సృష్టించానని మర్చిపోయి ఆ కళ సత్యం అనుకొని ఆ కళలో బాధపడుతున్నాడు. అదేవిధంగా ఈ పరమాత్ముడు ఈ శరీరంలో ప్రవేశించగానే నేను పరమాత్ముడిని మర్చిపోయి ఐతరేయ ఉపనిషత్తు క్లాస్కి వచ్చి కూర్చొని చదువుతున్నాడు. అర్థమైందా? మళ్ళీ గురువుగారు ఏం చేస్తున్నారు, నువ్వు పరమాత్ముడివే అని గుర్తు చేస్తున్నారు. అది విషయం, విచారకరమే కదా. మర్చిపోతే మర్చిపోనివ్వండి, ఏమవుతుంది అని అన్నాడు. మర్చిపోతే మర్చిపోనివ్వండి, ఏముంది పాప, మర్చిపోతే పరమాత్ముడు హాయిగా ఆనందిస్తున్నాడు కదా, భోక్త అయిపోయినాడు. ఇప్పుడు పరమాత్మే జీవుడిగా ఉండి భోక్త అనుభవిస్తున్నాడు, అన్నిటినీ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, భోక్తగా మారి సుఖదుఖాలన్నీ అనుభవిస్తున్నాడు. అనుభవిస్తూ ఉన్నప్పుడు మర్చిపోతే ఎట్లండి పరమాత్మ నేనని, ఇప్పుడు ఈ సంసారంలో పడి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కదా. ఎంత దిగులు, ఎంత విచారం కదా. ఒకటా రెండా, ఎన్ని విచారాలు, ఎన్ని విచారాలు. మర్చిపోవడం వల్ల కష్టపడుతున్నాడు. ఏదైనా మర్చిపోయినా పర్వాలేదండి, కెమిస్ట్రీ మర్చిపోయినా, ఎప్పుడో చదువుకున్న పాఠాలు మర్చిపోయినా పర్వాలేదు, లెక్కలు ఎప్పుడో చదువుకున్నా ఒక్కటి గుర్తులేదు, ఎన్నెన్నో చదువుకున్నాం, ఎన్నెన్నో నేర్చుకున్నాం, ఎన్నెన్నో మర్చిపోయినాము, ఏమీ పర్వాలేదు, నష్టం లేదు. కానీ ఈ పరమాత్మ నేను పరమాత్మనని మర్చిపోతే చాలా కష్టం. మహతీ వినష్టిహి, చాలా నష్టం, మహానష్టం. ఈ జీవితాన్ని ఆనందంగా గడపలేడు. పరమాత్మ తాను పరమాత్మనేని మర్చిపోతే జీవాత్మనని కనుక అనుకుంటే ప్రతి క్షణం దిగులు పడాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు గురువుగారు చేసే పని ఏమిటో తెలుసా, ఆ కూర్చున్న విద్యార్థికి శిష్యుడికి నువ్వు జీవాత్మ కాదు పరమాత్ముడివే అని గుర్తు చేస్తున్నారు. అంతే, ఏం లేదు, నేనేం చేయక్కర్లేదు, మిమ్మల్ని పరమాత్ముడిగా మార్చక్కర్లేదు. కళలో భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు, ఒక్కసారి లేపాననుకోండి, ఉత్తిష్టత జాగ్రత్త మెలకు అన్నాను అనుకోండి, అబ్బా మెలకు కూర్చొని అబ్బా కళ పోయింది, పీడ కళ అంటాడు. పరమాత్ముడ జీవాత్ముడు అనుకోవడమే పీడ కళ, బ్యాడ్ డ్రీమ్, పీడ కళ అంటారు చూసారా. అండ్ పీడ కళలు వస్తే బాగుంటుందా? అజ్ఞానంతో నేను ఒక జీవుణ్ణి, నాకు పుణ్యం పాపం ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నరకం యాతన పడుతున్నాను అనుకోవడం ఏమిటో తెలుసా, జీవత్వం అజ్ఞానం. కనుక అది ఒక పీడ కళ. మీకు పీడ కళలో నుంచి బయటపడాలని ఉందా లేదా? ఎందుకు చెప్తున్నానో తెలిసిందా క్లాసులు? ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి పరమాత్మ స్వరూపం, ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తు చేయడమే గురువు యొక్క లక్ష్యం. ఎలా? సృష్టి ఉపనిషత్తు వాక్యముల ద్వారా. ఎన్ని కోట్లు కోట్లు ఇస్తే ఈ విద్య మనకు దొరుకుతుంది, దీనికి విలువ కట్టగలరా? మన పరమాత్మ స్వరూపాన్ని మనకు గుర్తు చేసే గురువుకి మనం ఏమి ఇవ్వగలం? మన జీవితం మొత్తం కూడా ధారపోసినా కూడా ఆ రుణం మనం తీర్చుకోలేం. కనుక అటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో, ఎంతోమందికి వాళ్ళ పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తున్నారు. అటువంటి భూమిలో పుట్టాం, అటువంటి ఉపనిషత్తుల మధ్య మనం ఉంటూ అవి తెలుసుకుంటున్నామంటే మన జీవితం ఎంత ధన్యమైందో అని మనం తెలుసుకోవాలి. ఇలా ధన్యమైందని తెలుసుకోవాలంటే ఇక్కడికి వస్తేనే కదా తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కనుక ఇప్పుడు పరమాత్ముడు ప్రవేశిస్తున్నాడు, ప్రవేశించేస్తున్నాడు. ఎలా జరుగుతున్నది నిజంగా ఈ సృష్టి? అసలు ఈ సృష్టి మనం చూస్తున్నాం, ఇది ఎట్లా వస్తున్నది? దీనికి కారణం ఏమిటి? ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎలా వెళుతున్నాం, ఏమిటి అసలు ఎలా జరుగుతున్నది, ఇది తెలుసుకోవాలని ఉందా మీకు? అసలు ఉంటే ఈ ఉపనిషత్తు చదివితే తెలుస్తుంది. ఈ ఉపనిషత్తు చదివే ముందు ఒక పోర్షన్ వస్తుంది అక్కడ. ఆ పోర్షన్ వచ్చినప్పుడు గురువుగారు చెప్తారు, గర్భిణీ స్త్రీలు ఎవరన్నా ఉంటే బయటికి వెళ్ళండి అంటాడు. అంటే స్త్రీలు కూడా చదువుకునేవాళ్ళనే గుర్తు. అర్థమైందా? నీకెందుకు వేదాంతం, నువ్వు స్త్రీవి కదా అని అనకూడదు. ఉపనిషత్తులో వస్తుంది ఒక చాప్టర్లో, గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే ఈ బోధ జరిగేటప్పుడు బయటికి వెళ్ళండి అంటుంది ఉపనిషత్తు. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? స్త్రీలు కూడా చదివేవాళ్ళు అని తెలుస్తుంది. వేదాలు ఉపనిషత్తులు స్త్రీలు కూడా చదువుతారు, చదివేవాళ్ళు అని చెప్పి ఉపనిషత్తు వల్లనే మనకు తెలుస్తుంది. కనుక స్త్రీలు కూడా జ్ఞానానికి అర్హులే అని తెలుస్తుంది. ఎందుకండి అలా బయటికి వెళ్ళమన్నారు గర్భిణీ స్త్రీలను? అక్కడ ఆ ఒక సృష్టి గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి వినకూడదు అనేటటువంటి ఒక నియమం. అది పోర్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి రాండి అంటుంది ఉపనిషత్తు. ఆ తర్వాత చూస్తాం. ఇప్పుడు మంత్రం చదువుతాం. మొదటి మంత్రం 15వ పేజీ. ఓం ఆత్మా వా ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ నాన్యత్ కించన మిషత్ సైక్షత లోకాన్ను సృజా ఇతి. ఆత్మా, ఓం అనేది మంత్రం మొదలవుతుంది. ఓం అంటే మంగళం అని అర్థం. మంగళకరమైనటువంటి విషయాన్ని మనం వినబోతున్నాం. కనుక ఐతరేయ ఋషి ఓం అని మొదలుపెట్టారు మొదట. అంటే మీరు పరమాత్మని తెలుసుకోబోతున్నారు, ఇంతకంటే మంగళం ఏముంటుంది? ఓం ఆత్మా. ఆత్మ అంటే పరమాత్మ. పరమాత్మ అంటే ఇక్కడ మాయా సహితం బ్రహ్మ ఈశ్వర అని అర్థం. ఈ ఆత్మ ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్. అగ్రే ఆసీత్, ప్రింటింగ్ మిస్టేక్ కాదు. దాని తర్వాత అచ్చు వచ్చింది కదా ఆసీత్ అని, ఆకి ముందు ఏకారం లోపం అగ్ర ఆసీత్ అని ఉంటుంది. కానీ మనం విభజించి చదివేటప్పుడు అగ్రే అంటే సృష్టికి పూర్వం, సృష్టి జరగడానికి ముందు. సృష్టి జరగడానికి ముందు ఇదం ఆత్మా ఏవ ఆసీత్. ఆత్మ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరు. సృష్టి జరగడానికి ముందు ఈ కాలం కూడా లేదు, దేశం కూడా లేదు. ఈ కాల దేశ కూడా రాలేదు ఇంకా. ఇవి రావడానికి ముందు, సృష్టి జరిగినప్పుడే కాలం వస్తుంది, దేశము వస్తుంది. కనుక సృష్టికి ముందు ఎవరండి ఉన్నారు? ఎవరు లేరు అనకూడదు. పరమాత్మ ఉన్నాడు, మాయా సహితం బ్రహ్మ ఉన్నాడు. మాయ ఎప్పుడు ఆయన శక్తి, ఆయనతోనే ఉంటుంది. మిస్సెస్ బ్రహ్మన్ ఈశ్వర. మాయా దేవి సృష్టి చేద్దాం పద అనగానే ఆయన ఈశ్వరుడైపోతాడు. ఈ బ్రహ్మమే తన శక్తిని శివశక్త్యాయుక్తో యది భవతి ప్రభవితం. శక్తిని, తన శక్తిని ఉపయోగిస్తాడు. ఆ నిర్గుణం బ్రహ్మ ఉపయోగించినప్పుడు ఆయన ఈశ్వరుడుగా పేరు పొంది, ఈ సృష్టి రావడానికి ముందు ఆయనే ఉన్నాడు, ఆత్మస్వరూపమే ఉన్నది అన్నాడు. ఏమీ లేదండి అన్నాడు. న కించన అన్నాడు, కొంచెం కూడా లేదు, ఏమీ లేదన్నాడు. ఏమీ లేదంటే మిషత్ అన్నాడు. మిషత్ అంటే ఏమిటి? కళ్ళు ఆర్పేవి, కళ్ళు మూసేవి అవీ కూడా లేవు అన్నాడు. అంటే ప్రాణులు ఇంకా పుట్టలేదు. అన్యత్ కించన నా ఆసీత్, కొంచెం కూడా ఏది ఏమీ లేదు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన ఆయన అంటారండి, ఎవరండి ఆయన అంటే? పరమాత్మ, పరమాత్మ మాత్రమే ఉన్నాడు అన్నాడు. కించన మిషత్, మిష మిష్ అంటే కన్ను ఆర్పడం, కళ్ళు మూసేవి కళ్ళు ఆర్పేవి ఏమి లేవన్నాడు. అంటే ఏ ప్రాణులు లేవు, జీవరాశులు లేవు. ఏమండి అక్కడ మెరీనా బీచ్లో స్టాట్యూలు ఉన్నాయి చూసారా, కళ్ళు ఆర్పుతాయా? మిషత్, ఇక్కడ కళ్ళు మూసేవి, కళ్ళు తెరిచేవి అంటే ప్రాణులు అని అర్థం. కళ్ళు ఆర్పడం ఏవి లేవు అని. కనుక అప్పుడేమనుకున్నాడు పరమాత్మ, నేను మాత్రమే ఉన్నాను, ఎవ్వరూ లేరు, ఏమీ లేదు, ప్రపంచమే లేదు. సృజా ఇది ఐక్షత మనసులో అనుకున్నట్ట. ఈక్షత అని ఉన్నది. ఈక్షత అంటే ఐక్షత, అది మనం ఐక్షతగా చదువుకోవాలి. ఈక్షత అనేది ఉంటుంది మంత్రంలో. ఐక్షత, ఐక్షత అంటే మనసులో తలుచుకున్నాడు. జ్ఞానమయం తపః, తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. అట్లా మనసులో అనుకున్నాడు. మనసులో అనుకున్నానండి అంతే, జరిగిపోయిందన్నాడు. ఎట్లా జరిగిపోయిందిరా అంటే, జరిగింది. మాంత్రికుడు ఆయన ఏం పెట్టి సృష్టి చేశాడన్నాడు. ఏం అక్కర్లేదు ఆయనకి, అలా అనుకునంగానే సృష్టి జరిగిపోతుంది. ఎట్లా జరుగుతుందండి? మాంత్రికుడు తన మంత్రశక్తితో అన్నీ తీసుకొచ్చి చూపిస్తాడు. వేరొక వ్యక్తిని తనలాగిన సృష్టి చేస్తాడు. వాడు ఎక్కడో ఆకాశంలో పోతున్నట్టుగా కనపడతాడు. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆ పదార్థాలన్నీ? మంత్రశక్తి. ఇక్కడ పరమాత్మకి మాయాశక్తి. ఆ మాయాశక్తి జ్ఞానమయం తపః, మనసులో ఆలోచించుకొని మాయాశక్తిని ఉపయోగించాడు. ఉపయోగించగానే సహా పరమాత్మ ఐక్షత మనసులోనే అనుకున్నాడట. ఏమని? లోకాన్ను సృజా ఇది. ఈ ప్రాణులు కళ్ళు ఆర్పే ప్రాణులు లేకపోతే ఏముందండి? ఈ డెస్క్ కళ్ళున్నాయా? కళ్ళు ఆర్పుతుందా? కానీ మనిషి, ఆ చేప పిల్ల చూడండి, కళ్ళు ఆర్పంగా హాయ్ ఆనందిస్తాం. అదే చేప బొమ్మను చూసి ఆనందిస్తారా? ఆ చిన్న చేప పిల్ల కళ్ళు ఇట్లా తెరిస్తే ఆనందిస్తారు. స్టాట్యూ దగ్గరికి పోతే ఏం ఆనందం ఉంటుంది? అదే కళ్ళు ఆర్పి మనిషి దగ్గరికి వస్తే బాగుంది. అందుకని బొమ్మలు కూడా తయారు చేస్తారు చూడ, కళ్ళు ఆర్పే బొమ్మల్ని చూస్తారా? ఇట్లా తిప్పితే కళ్ళు ఆర్పుతుంది, అట్లా తిప్పితే కళ్ళు ఆర్పుతుంది. ఎందుకు ఆ బొమ్మ? ఈ బొమ్మ కళ్ళు ఆర్పడం లేదు, ఆ బొమ్మ కావాలి. మన అబ్బాయికి ఆ బొమ్మను కొనిపెడతాం పిల్లవాడికి, అదొక ఆనందం. అంటే చేతనమైనదే అది ఆనందాన్ని ఇస్తుంది. కించన మిషత్ న అన్యత్. ఈ జీవరాశులు ప్రాణులు ఏమీ లేవు. మొదట ఈ పరమాత్మ అనుకున్నాడట, నేను ఈ లోకాలను సృష్టి చేద్దాము అని అనుకున్నాడట. అనుకొని లోకాన్ను సృజా ఇది. సృజా అనేది సృజై అని చెప్పుకోవాలి. సృజై లోటు ఉత్తమ పురుష ఏకవచనం. సృజై సృజావహై సృజామహై. ఆ సంధిలో సృజా సృజై ప్లస్ ఇది సృజా ఇది. నేను ఈ లోకాలను సృష్టించదనుగాక అనుకున్నాడు. అనుకుని ఊరికే ఉన్నాడా? ఊరికే లేడు. నెక్స్ట్ అనుకున్నానంటే జరిగి తీరాల్సిందేనండి. అంటాం చూసారా మనం కూడా, అనుకుంటున్నానండి ఏం జరగడం లేదంటే అదేం బాగుంటుంది, అనుకున్నానంటే జరిగిపోతుంది అన్నాడు. ఆయన అనుకున్నాడు, జరుగుతున్నది. ఏం చేశాట? నెక్స్ట్ శ్లోకం మంత్ర. స ఇమాన్ లోకాన్ అసృజత. అంభో మరీచి మరం ఆపహ అదుంభహ పరేణ దివం జౌహు ప్రతిష్ట అంతరిక్షం మరీచయ పృథివీ మర యా అధస్తా తా ఆపహ. సహ పరమాత్మా మాయా సహితం బ్రహ్మ లేక ఈశ్వర, ఆ భగవంతుడు, ఆ దేవుడు. లోకాను అసృజత, లోకాలను సృష్టించాడు. ఈ లోకాలను సృష్టించడానికి ముందు, 14 లోకాలను సృష్టించడానికి ముందు మధ్యలో ఇంటర్మీడియట్ ఇది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అంటే సూక్ష్మ భూతాలను సృష్టించాడు మొదట. తైత్రీయోపనిషత్తు నుంచి తీసుకోవాలి. తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని. అలా వచ్చిన తర్వాత పంచ సూక్ష్మభూతాన్ని సృష్టించి దాన్ని పంచీకరణం చేసి అవన్నీ తీసుకొచ్చి కలిపేశాట సూక్ష్మ పంచభూతాలని. ఈ కుమ్మరివాడు మట్టి కందకంలోకి వెళ్ళి మట్టి తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఏం చేస్తాడు, నీళ్లు పోసి బాగా మర్దనం చేస్తాడు. మీరు గోధుమ పిండి కలిపినట్టు మర్దనం చేస్తాడు, బాగా మర్దనం చేస్తేనే కదా చక్కగా ఆకారాలు వస్తాయి. మన చపాతీ పిండి కూడా బాగా మర్దనం చేస్తే సాఫ్ట్గా వస్తాయి, లేకపోతే అట్లాగే కలిపి వేయండి బాగా రానే రాదు. ఇప్పుడు ఈ వడ్రంగి వాడు ఎట్లాగైతే సామాన్లన్నీ తీసుకుని సృష్టి చేయాలంటే అన్నీ కావాలి కదా సామాగ్రి, ఏం చేయాలి, వడ్రంగి వాడు సామాన్లు సామాగ్రిని తీసుకొస్తాడనమాట. అవన్నీ తీసుకొచ్చి దాంతో తయారు చేస్తూ ఉంటాడు. ఒక ఇల్లు కట్టాలంటే ప్లాన్ వేస్తారు కదా, ఎక్కడ ఏ రూమ్ ఉండాలి, ఎలా ఉండాలి, దేవుడు రూమ్ ఎక్కడ ఉండాలి, అది ఎక్కడ ఉండాలి, ఇది ఎక్కడ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తాం కదా. అట్లాగే పరమాత్మ కూడా ఈ ప్రపంచాన్నంతా సృష్టి చేసేటప్పుడు ఇంకా ఆయన ప్రవేశించలే, ప్రవేశించడానికి ముందు గృహం కట్టాలి కదా. ఏమండి ఇల్లు కట్టకుండానే గృహప్రవేశం చేస్తారా, చేయరు కదా. గృహం కట్టిన తర్వాత గృహప్రవేశం చేస్తారు. అట్లాగే పరమాత్మ కూడా ఈ జీవరాశుల్లో ప్రవేశించాలి, ఈ లోకంలో ప్రవేశించాలంటే లోకాలను సృష్టి చేయాలి కదా. లోకాలను సృష్టి చేయాలంటే ఆయనకు పిండి కావాలి కదా, పిండి అంటే సామాగ్రి కావాలి కదా. ఆ సామాగ్రి ఏమిటంటే పంచభూతాలు. పంచభూతాలని అట్లా తీసుకొచ్చాట, తీసుకురావడం అంటే తీసుకురావక్కల్లా. ఆయన అనుకున్నాడు పంచభూతాలను, మనసులో పంచభూతాలు వచ్చేసినాయి. నా ఐదుగురు ఐదు చోట్ల కూర్చున్నారు, ఏ మీరందరూ ఇట్లా కూర్చుంటే పని కాదు రండి అని చెప్పి మొత్తాన్ని తీసుకొచ్చి బాగా కలిపి 14 లోకాలు చేశాడు. దాన్నే పంచీకరణం అన్నారు, బాగా కలపడాన్నే పంచీకరణం. ఎక్కడ విన్నారు పంచీకరణం? తత్వబోధలో విన్నాం. పంచీకరణం అంటే గ్రాసిఫికేషన్, కలవడం అన్నమాట. ఆ పంచభూతాలు కలుస్తాయి, కలిసినప్పుడు ఆ సూక్ష్మ పంచభూతాల నుంచి పంచీకరణమైన తరువాత సూక్ష్మభూతాల నుంచి స్థూల పంచభూతాలు వచ్చిన తర్వాత ఈ లోకాలన్నీ 14 లోకాలు. ఆ లోకాల పేర్లే చెప్తున్నాడు ఇక్కడ, పై లోకాలు, మధ్యలోకాలు, క్రింది లోకాలు. ఏమిటంటే 4 గ్రూపులు చేస్తున్నారండి ఇక్కడ. నేను ఆ మంత్రం చదవడానికి ముందు మీకు చెప్తాను 4 గ్రూపులు. మొదటి గ్రూపులో ఊర్ధ్వలోకాలు ఉంటాయి. 4 గ్రూపులు అని చెప్పాను మొదట. 4 గ్రూపుల్లో మనం గ్రూపే అంటాం కదా తెలుగులో కూడా, సరే 4 గ్రూపులు. మొదటి గ్రూపులో 5 లోకాలు, రెండవ గ్రూపులో 1 లోకం, మూడవ గ్రూపులో 1 లోకం, అప్పటికి ఎన్నైనాయి 7 అయినాయా, 4 గ్రూపులో 7 లోకాలు, మొత్తం ఎన్నైనాయి, క్యాలిక్యులేటర్ కావాలా, 14. మొదటి గ్రూపులో 5, రెండవ గ్రూపులో 1, మూడవ గ్రూపులో 1 లోకం, 4వ గ్రూపులో 7 లోకాలు, మొత్తం 14 లోకాలు. లెక్క తేలిందా? తేలింది కదా. భూలోకకి పైన ఉన్నవన్నీ కూడా ఊర్ధ్వలోకాలు. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, జనలోక, సత్యలోక, ఆ లోకాలు. తర్వాత భూలోక, భువర్లోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక. దీనికి తర్వాత ఉండేది భూలోక. ఈ భూలోకం నుంచి మొత్తం పైలోకాలు. ఆ పైలోకాల తర్వాత కింద 7 లోకాలు, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల, అట్లా 7 లోకాలు. లిస్టు రాయమంటారా నెక్స్ట్ టైం? సరే రాసి పెడతాను బోర్డు మీద, రాసుకోండి. ఎందుకంటే 14 లోకాలు కదా. అక్కడి నుంచి ఈ లోకాలన్నీ చెప్తున్నారు. లోకాల సృష్టి తర్వాత ఇల్లు కడితేనే కదా ఇంట్లో ప్రవేశం, కనుక లోకాలన్నీ ఇంటి లాంటివి. అప్పుడు మనం ప్రవేశిస్తారు పరమాత్మ గారు, జీవరాశిని సృష్టి చేసి ఆయన ప్రవేశిస్తాడు. అది ఎలా అనేది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.